క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామమున శుభములు. బైబిల్ ప్రబోధాలు కార్యక్రమం చూస్తున్నందుకు మీకు వందనాలు. ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. అనేకులు దేవుని యందు విశ్వసించలాగిన, అనేకులు దేవుని యందు బలపడలాగిన మీరు ప్రార్థన చేయగలరని కూడా నేను వేడుకుంటున్నాను. ఈరోజు అంశము ఎజెకియల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యత రెండవ భాగము. ఆ భాగంలోకి వెళ్లే ముందు ప్రార్థనతో ఆరంభించుకుందాం. మహోన్నతుల సర్వాధికారి సర్వసృష్టికర్త, మీ పాదాలు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. ఈ రకంగా మేము కూడుకున్న తండ్రి, మీ గురించి నేర్చుకున్నట్టుగా మాకు ఇచ్చిన బాధ్యతను బట్టి మీకు వందనాలు. మీ అందు విధేయత కలిగి జీవించలాగా మాకు సహాయపడగానే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వినిచిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వినబోచున్న వారిని కూడా మీరు దీవించండి ప్రభా. ఎవరైతే ఆర్థిక అవసరతల్లో, ఆరోగ్య అవసరతల్లో ఉన్నారో నా ప్రభా, మీరు వారిని ఉట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ పరిచర్ ద్వారా, మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందగలరని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. పోయిన ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకున్నామంటే, ఎజెకియల్ ఎవరు, ఎజెకియల్ గ్రంథం ఎవరికి రాయబడింది, దాని యొక్క ముఖ్య అంశం ఏంటి, ముఖ్య అంశాలు ఏంటి అనే విషయం కూడా మనం నేర్చుకున్నాం. ఎజెకియల్ ఒక యాజకుడు, కాబట్టి ఎజెకియల్ గ్రంథంలో మనం ఏం చూస్తామంటే, ఈ బలులు అనే అంశాలు కూడా కొద్ది అధ్యాయాల తర్వాత మనం నేర్చుకుంటాం. బలుల గురించి మాట్లాడుతూ ఉంది ఈ గ్రంథము. అదేవిధంగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూడా మనం పోయిన ఎపిసోడ్లో నేర్చుకున్నాం. ఎజెకియల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి, మూడు భాగాలుగా ఎజెకియల్ వర్తమానాన్ని వారికి అందిస్తూ ఉంటాడు. మొదటిది ఏంటి, యూదా ప్రాంతం వారు దేవుని యొక్క నిబంధనను తిరస్కరించారు. రెండవది, వారు పశ్చాత్తాప పడాలి లేదా తీర్పు వారికి వస్తుంది. మూడవది, మీరు ఎంత చేసినా కానీ, ఏ విధంగా మీరు జీవించినా కానీ దేవుని కృపను బట్టి మీకు నిరీక్షణ అనేది కలుగుతుందని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా ఎజెకియల్ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి పదాలు ఏమిటంటే, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అనేది చాలాసార్లు రావటం మనం గమనిస్తాం. సో నా ఊమ్ అదనా యహ్వా అనే పదము చాలా ఎక్కువ సార్లు వాడబడతా ఉంటుంది. దాని ప్రాముఖ్యత ఏమిటంటే, వర్తమానం వచ్చేది ఎజెకియల్ నుంచి కాదు, యెహోవా దేవుని నుంచి. ఎజెకియల్ ప్రవక్త ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పరికరం లాంటి వాడు. గాడ్ ఈజ్ యూజింగ్ ఎజెకియల్ టు డెలివర్ హిస్ మెసేజ్. ఆయన వర్తమానాన్ని యూదా ప్రాంతం వారికి తెలియచేయడానికి దేవుడు ఎజెకియల్ని ఎంచుకున్నాడు. సో ప్రాముఖ్యమైన ఏం చూస్తాం మనం, యూదా వారు దేవుని యొక్క నిబంధన తిరస్కరించారు, వారు పశ్చాత్తాప పడాలి, మారు మనసు పొందాలి, వారు దేవుని యొద్దకు తిరిగి రావాలి, లేకపోతే వారికి తీర్పు తప్పదు. అదేవిధంగా మీరు ఏ విధంగా జీవించినా కానీ చూడండి, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప, దేవుడు మిమ్మల్ని విడనాడాడు, మిమ్మల్ని మర్చిపోడు. గాడ్ విల్ గివ్ యూ అ హోప్, దేవుడే మీకు ఒక నిరీక్షణ కలుగు చేస్తాడన్న విషయాన్ని కూడా ఎజెకియల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా మరి రెండు ప్రాముఖ్య విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. ఈ అంశాలు లేదా థీమ్స్ అవి ఏమిటంటే, దేవుడు సర్వాధికారి, సర్వము కూడా ఆయన ఆధీనంలో ఉంది. గాడ్ ఈజ్ అ సావరిన్ గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. మరి ఒకటి, దేవుని యొక్క మహిమను గురించి నేర్చుకున్నాం. ఈ ఎజెకియల్ గ్రంథం అంతటిలో కూడా దేవుని మహిమ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. గాడ్స్ ప్రెజెన్స్ ఆర్ గాడ్స్ గ్లోరీ అన్న విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా మనం గమనించాలి. సో దేవుని కోరిక ఏంటి, ఎప్పుడూ కూడా తన ప్రజల మధ్య, తన బిడ్డల మధ్య నివసించాలన్నది ఆయన యొక్క కోరిక. నిర్గమకాండం 6:7 కూడా మనం చూసాం. దాంట్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, చూడండి, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుణ్ణి అయ్యిందును, అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలకు రప్పించినది మీ దేవుణ్ణైన యెహోవా నేనే అని మీరు తెలుసుకుందరు. సో ఆ వాక్య భాగం మనం ఏం చూస్తున్నామంటే, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుణ్ణై ఉందును, మీకు ఎల్లప్పుడూ దేవుణ్ణై ఉండాలి అన్నదే యెహోవా దేవుని యొక్క కోరిక. సో ఆయన ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆ పదము, నేను మీ యెహోవాను అని మీరు తెలుసుకొని ఉంటారని చెప్పేసి ఆ పదాలు సుమారు 70 ఈ ఎజెకియల్ గ్రంథంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. ఆబ్వియస్లీ మనకు ఎజెకియల్ గ్రంథం అర్థం కావాలంటే కొంచెం భయం అయి ఉండొచ్చు, లేదా కొంచెం అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ దాంట్లో ఉంది, చాలా ఇంపార్టెంట్ వర్తమానం దాంట్లో ఉంది. సో ప్రాముఖ్యమైనది మనం ఏం గమనించాలంటే, దేవుని యొక్క మహిమ. దేవుని యొక్క మహిమ ఇప్పటి వరకు యెరూషలేము ప్రాంతంపై ఉంది. దేవుని మహిమ ఉండటం అంటే దేవుడే యెరూషలేము ప్రాంతంపై ఉన్నాడని చెప్పేసి అర్థం. బికాస్ గాడ్స్ గ్లోరీ ఈజ్ నథింగ్ బట్ హిమ్. ఆయన యెరూషలేముపై ఉన్నాడు. కానీ ఇక్కడ నుంచి ఏం జరుగుతూ ఉందో చూడండి. ఎజెకియేల్ గ్రంథము, అదేవిధంగా యిర్మీయా గ్రంథము కూడా కొంచెం సంబంధం ఉన్నది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. బికాస్ దేర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ రిజెంబ్లెన్స్ ఇన్ ద మెసేజ్ ఆఫ్ జెర్మయా అండ్ ఎజెకియేల్. యిర్మీయా కూడా దేవుని ద్వారా ఎంచబడినటువంటి ప్రవక్త. ఆయన ఏం చేశాడు, నేను నిన్ను ఎందుకు పిలుస్తున్నానంటే ఈ ప్రజల దగ్గరకు వెళ్లి, నీవు ప్రేమించే నీ ప్రజల దగ్గరకు వెళ్లి తీర్పు వస్తుందని చెప్పేసి వారికి చెప్పాలి. ఎంత కష్టమైనా గానీ యిర్మీయా ఈ యూదా ప్రజలకు ప్రవచనాలు ఇవ్వటం జరిగింది, పరిచర్య చేయటం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తాం ఎజీకియల్ గ్రంథంలో కూడా, ఎజీకియలు చెప్పినట్లుగా యాజక కుటుంబానికి సంబంధించిన వాడు ఒక యాజకుడు. సో ఈ గ్రంథమును మనం ఏం చూస్తున్నాం, దేవుని యొక్క మహిమ గురించి చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా దేవుని మహిమ ఉంది. ఎజీకియలు మరియు యిర్మీయా గ్రంథం అంత వరకు కూడా దేవుని మహిమ ఇశ్రాయేలు మరియు యెరూషలేము ప్రాంతంలో ఉంది. ఇట్ ఈస్ దేర్, గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్ పీపుల్. ఆది నుంచి కూడా దేవుడు ఏం చెబుతున్నాడు, నేను మీ మధ్యలో నివసిస్తాను, మీరు నా ప్రజలే ఉంటారు. ఈ గ్రంథం నుంచి మనం ఏం చూస్తామంటే దేవుడు యెరూషలేము ప్రాంతాన్ని వదిలివేసి వెళ్ళిపోయినట్లుగా మనం తెలుసుకుంటాం. దేవుని మహిమ అనేది ఈ ప్రాంతంపై ఇక ఉండదు. అది కూడా కొద్ది అధ్యాయాల్లో దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. సో యిర్మీయా ప్రవక్త ఒకటేమని మొరపెట్టుకున్నాడు, దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, తప్పుడు ప్రవక్తల మాటలు వినవద్దు, వారు మీకు అబద్ధాలు చెబుతున్నారు, దేవుని యొద్దకు రండి అని చెప్పేసి ఎంతో మొరపెట్టుకున్నాడు ఆయన. సో ఎజీకియేలు యొక్క పరిచర్య కూడా యిర్మీయా ప్రవక్త లాంటిదే, కానీ దేర్ ఇస్ సమ్ ట్విస్ట్ ఇన్ హిజ్ మెసేజ్. సో ఈ మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే యెహోవా దేవుడు ఒక ప్రదేశానికి ముడిపడి లేడన్న విషయం కూడా మనం నేర్చుకున్నాం. హీఈస్ నాట్ టైడ్ విత్ వన్ ప్లేస్. ఆయన ఎక్కడైనా ఉండగలడు, సర్వాంతర్యామి. హీ కెన్ బి ఎనీవేర్ అట్ ఎనీ టైమ్. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్ ఫర్ హిమ్. ఆయన ఎక్కడైనా ఉండగలిగిన దేవుడు అని చెప్పేసి మొదటి అధ్యాయంలో ఎజీకియేలుకు దేవుడు తన దర్శనం చూపించాడు. రెండో అధ్యాయం మూడో అధ్యాయం మనం కలిపి చూస్తే దాంట్లో ఏం నేర్చుకుంటామంటే ఎజీకియేలు ప్రవక్తకు దేవుడు ఒక కమిషన్ ఇవ్వడం. కమిషన్ అంటే నువ్వు ఈ కార్యాలు చేయాలి, నీ పరిచర్య ఇది. మరో విధంగా అలా చెప్పుకోవచ్చంటే రెండో అధ్యాయము మూడో అధ్యాయం ఎజీకియేలు పిలుపును గురించి మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఎజీకియేలు యొక్క పరిచర్య ఏంటి? తిరుగుబాటు, రెబెలియస్ పీపుల్, తిరుగుబాటు చేసే జనాంగానికి ఈయన పరిచర్య చేయాలి. అది సులభమైన పరిచర్య కాదు, సులభమైన పరిచర్య కాదు, కష్టంతో కూడినటువంటి పరిచర్య. దేవుడు ముందుగానే చెబుతున్నాడు ఎజీకియేలకు, వీరు నీ మాట వినరు, అయినా కానీ నీవు వెళ్ళి వారికి పరిచర్య చేయాలి. ఆ పరిచర్య కూడా ఏంటంటే నేనిచ్చే వర్తమానము వీరికి, యూదా ప్రజలకు నీవు తెలియచేయాలి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు ఎజీకియేలుకు. చూడండి రెండో అధ్యాయం ఒకటో వచనము, నరపుత్రుడా, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, స్టాండ్ అప్, చక్కగా నిలవబడును, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. పరిశుద్ధాత్మ ఎజీకియేలులోనికి వచ్చి ఆయన నిలవబెట్టినప్పుడు నాతో మాట్లాడేవాడిని స్వరము నేను వింటిని. చూడండి, ఆయన నాతో ఇట్లనేను, నరపుత్రుడా, రెండవసారి నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, అనగా ఎవరు, ఇశ్రాయేలుల యొద్దకు నిన్ను పంపించున్నాను, వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు. గమనించండి, నరపుత్రుడా, అది ఎజీకియేలుకు ఇచ్చినటువంటి టైటిల్, పేరు. ఏమిటి ఆయన చేయవలసిన పరిచర్య? నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, అనగా ఎవరు, దేవుని వాక్యమే వెల్లడి చేసిన ఎవరు ఆ తిరుగుబాటు చేసిన జనులు అంటే ఇశ్రాయేలీయులు, వారి యొద్దకు నిన్ను పంపుతున్నాను, వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారే, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదులనై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను, వారు తిరుగుబాటు చేయువారు. తిరుగుబాటు చేయువారు, ఒకటి రెండు మూడు సార్లు ఆల్రెడీ తిరుగుబాటు చేయువారన్న పదం వాడబడింది. వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడని నీవు వారికి ప్రకటింపవలను. వారి నీ మాట వినినా వినకపోయినా నువ్వు చేయవలసింది ఇది, ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిస్తూ ఉన్నాడు అన్న వర్తమానాన్ని నేను ఏదైతే ఇస్తానో నీవది వారికి తెలియచేయాలని చెప్పేసి యెహోవా దేవుడు ఎజీకియేలుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆరో వచనం చూడండి, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండ చెట్లలో ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించున్నావు, అయినను ఆ జనులకు భయపడకము, వారికి భయపడవద్దు, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకము. డు నాట్ బి అఫ్రైడ్, డు నాట్ బి కన్సర్న్డ్ ఆఫ్ దిస్ పీపుల్. కానీ నీవు వీరి యొద్దకు వెళ్ళవలసిందే. వర్తమానం ఏంటంటే నేను చెప్పేది నువ్వు వారికి చెప్పాలి, నేను చెప్పేది నువ్వు వారికి చెప్పాలి. గమనించండి, నాలుగు సార్లు తిరుగుబాటు చేయువారు, తిరుగుబాటు చేసేవారు అని చెప్పేసి 2వ అధ్యాయంలో జస్ట్ 7 వచనాల్లో 4 సార్లు వాడబడింది ఆ పదం, తిరుగుబాటు చేసేవారు. వీరు నీ మాట వినరు, వినినను వినకపోయినను నీవు చేయవలసిన కార్యం ఏంటంటే ఇది ఏ ప్రభువు యెహోవా ఇచ్చు మాట, నా మాట ఏంటో నువ్వు వారికి చెప్పాలని చెప్పేసి ఎజికియేలుకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, అదేవిధంగా దేవుడు ఏం తెలియజేస్తున్నాడు, వారికి నీవు భయపడవద్దు, ఎట్టి పరిస్థితుల్లో భయపడవద్దు. బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు వెళ్ళి నేను చెప్పిన కార్యం చేయవలసింది. సో ఈ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఎజికియేలుకు దేవుడు ఇచ్చినటువంటి పిలుపు, ఆ పిలుపును కూడా మనం గమనిస్తే దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడు, ఆల్రెడీ వారు నీ మాట వినరు కానీ నీవు పరిచర్య చేయాల్సిందే, నేను చెప్పే మాట వారికి బోధించాల్సిందే. దీని పట్ల మనకేమర్థం అవుతుందంటే ఎజికియేలు యొక్క పరిచర్య, ఆ పరిచర్య జీవితం అనేది ఆనందంతో నిండి ఉందా? నో, కష్టాలతో నిండి ఉంది. ముందుగానే తెలుసు ఎజికియేలుకి ఇప్పుడు ఆ వారు నా మాట వినరు, అయినా కానీ నేను వెళ్ళి దేవుడు చెప్పింది చేయాలి. సో ఆయన వెళ్ళే దగ్గర కంటే తిరుగుబాటు చేసే జనం మధ్యలోకి వెళ్తా ఉన్నాడు ఎజికియేలు. చూడండి, ఆయన మాట వినేవారి మధ్య పరిచర్య చేయట్లేదు, ఆయన అంటే మెచ్చుకునే వారి మధ్య ఆయన పరిచర్య చేయట్లేదు. ఆయనకు గొప్ప పేరు ఉందా యూదా ప్రాంతంలో? నో, ఏమీ లేదు. కానీ యెహోవా దేవుడు మాత్రం ఆయనకు తోడుగా ఉన్నాడు, దట్ ఈస్ ఆల్ హీ హ్యాస్. సో చూడండి, యెహోవా దేవుడు కూడా ఎజికియేలు ఏమని పిలుస్తాడు, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన పదము, నరపుత్రుడా. ఎందుకు దేవుడు ఆ నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్ అన్న పదాన్ని వాడుతూ ఉన్నాడంటే మానవుని యొక్క స్థానము దేవుని యొక్క స్థానాన్ని గుర్తు చేయడానికి. మానవుని యొక్క స్థానము దేవుని యొక్క స్థానము ఒకటి కాదు. గాడ్ ఈజ్ అ సుపీరియర్ అండ్ సుప్రీం బీయింగ్, వేరస్ హ్యూమన్ కైండ్ ఈజ్ నాట్. సో మానవుని యొక్క స్థానాన్ని, ఆ మానవత్వాన్ని నొక్కి చెప్తా ఉంది ఆ పదము నరపుత్రుడా అనేది. దట్ ఈస్ వై గాడ్ హెస్ యూజ్ దట్ వర్డ్ సో మెనీ టైమ్స్ ఇన్ ది ఎంటైర్ బుక్ ఆఫ్ ఎజికియేలు. సో 2 మరియు 3 అధ్యాయాల్లో ఎజికియేలకు దేవుడిచ్చినటువంటి పిలుపు, 4వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు, లేదా కొన్ని కార్యాల గురించి మనం నేర్చుకోవచ్చు. 4వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ముట్టడిలో ఉన్నటువంటి యెరూషలేము పట్టణం యొక్క నమూనాను నిర్మించమని యెహోవా దేవుడు ఎజికియేలుకు ఆజ్ఞాపించాడు. ఒక నమూనా, ఒక మోడల్, ఈ యెరూషలేము ప్రాంతాన్ని నిర్మించు, ఒక మోడల్ చెయ్యి. ఆ నమూనాను చేసిన తర్వాత ఎజికియేలు ఏం చేయాలి అంటే ఆ నమూనా, ఆ మోడల్ పక్కన, యెరూషలేము మోడల్ పక్కన ఆయన పడుకోవాలి. ఎందుకు? దాని యొక్క అర్థం ఏంటంటే యెరూషలేము ముట్టడిలో రావడానికి ఇది ఒక సంకేతం. దిస్ ఈస్ అ సైన్ ద జెరూసలేం విల్ బి అటాక్డ్. ముట్టడి, బబులోను సామ్రాజ్యం రానై ఉంది, యెరూషలేం ప్రాంతాన్ని ధ్వంసం చేయనై ఉంది. సో దిస్ ఈస్ అ సైన్, ఆయన ఒక నమూనాను వేసి యెరూషలేం పట్టణం నమూనా దాని ప్రక్కన పడుకోవటం అంటే దేవుని శాపము యెరూషలేం ప్రాంతంపై రానై ఉంది. How is God going to punish and curse Jerusalem? By bringing external force. Babylon Samrajyan Jerusalem Prantang by Tenayunnadu, because he is going to punish his people. 5వ అధ్యాయంలో క్లుప్తంగా మనం నేర్చుకున్నామంటే ఎజికియేలు తన జుట్టును కత్తిరిస్తాడు, కత్తిరించి దాన్ని కూడా 3 వంతులుగా కత్తిరించి ఒక వంతును ఆయన కాల్చివేస్తాడు, 2వది గాలికి వదిలివేస్తాడు, 3వది కత్తితో కొడతాడు. దాని అర్థం ఏంటి? What is going on there? యెరూషలేము నివాసుల యొక్క విధిని ఇది సూచిస్తూ ఉంది. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ ద పీపుల్ ఆఫ్ జెరూసలేం? ఈ నమూనా ప్రక్కన పడుకోవటం ఏంటి, జుట్టు కత్తిరించడం ఏంటి, దాన్ని 3 భాగాలుగా కత్తిరించి ఒకటి కాల్చివేయటం, ఒకటి గాలికి వదిలేయటం, ఒకటి కత్తితో కొట్టడం, వాట్ ఈస్ దిస్? తీర్పు రానై ఉంది. ఎజికియేలు ప్రవక్త ఈ నమూనా ప్రక్కన పడుకొని ఉండటమే ఒక గొప్ప తీర్పు వారిపై వస్తుందన్న ఆలోచన మనకి ఇస్తూ ఉంది. సో తీర్పు రానే ఉన్నదని చెప్పేసి దేవుని వాక్యం అక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. 8 నుంచి 11 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు. ఈ 8 నుంచి 11 అధ్యాయాల్లో మనం ఏం నేర్చుకుంటామంటే యెహోవా దేవుని యొక్క మహిమ యెరూషలేం ప్రాంతాన్ని వదిలివేసి వెళ్ళిపోవటం. గాడ్స్ గ్లోరీ ఈజ్ అబౌట్ టు లీవ్ జెరూసలేం. ఆయన మహిమ యెరూషలేం ప్రాంతాన్ని వదిలివేసి వెళ్ళిపోవటం అన్న ప్రాముఖ్యమైనటువంటి అంశం ఈ 8 నుంచి 11 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఇవి కూడా ఎప్పుడు జరిగినాయి అంటే ఈ సన్నివేశాలు 592 BCలో రానున్న 5 సంవత్సరాల్లో యెరూషలేం ప్రాంతం నాశనం అయిపోతూ ఉంటుంది. సో 592 BCలో ఈ కార్యం అనేది జరిగింది. ఏ కార్యము? దేవుని యొక్క మహిమ యెరూషలేం ప్రాంతం నుంచి వదిలివేసి వెళ్ళిపోవటం. సో అగైన్ 5 సంవత్సరాలు దేవుని మహిమ వదిలేసి వెళ్ళిపోయిన 5 సంవత్సరాల తర్వాత యెరూషలేం ప్రాంతము నాశనం చేయబడింది. సో 8 నుంచి 11 అధ్యాయాలు సెంట్రల్ చాప్టర్స్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎజికియేలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు. ఈ 8 నుంచి 11 అధ్యాయాల్లో కొన్ని సీన్స్ ఆర్ కొన్ని ఎపిసోడ్స్, మైనర్ ఎపిసోడ్స్ అన్న విషయాలు కూడా మనం చూడవచ్చు. మొదటిది ఏంటంటే విగ్రహారాధన. ఏమని చెప్పాడు దేవుడు? మోషే ద్వారా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన వారికి చెప్పాడు, విగ్రహాలను మీరు ఆరాధించవద్దు, విగ్రహాలను మీరు ఆరాధించవద్దు అని చెప్పేసి ఆయన చెప్తాడు. సో 8వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం మనం చూస్తే మొదటిది ఈ విగ్రహారాధన గురించే మనం నేర్చుకుంటాం. 8:3 చూడండి, మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్ను ఎత్తి నేను దేవుని దర్శనములను చూచుండగా యెరూషలేమునకు ఉత్తర వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. ఏం జరుగుతూ ఉందంటే ఎజికియేలు అప్పటికే బబులోను రాజ్యంలో ఉన్నాడు, యెరూషలేం ప్రాంతంలో లేడు. సో ఆయన అక్కడ నుంచి ఈ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతానికి ఏం జరగబోతుంది అన్నది ఆయన గమనిస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి ఆ దర్శనం చూస్తూ ఉన్నాడు. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొని ఆత్మ భూమి ఆకాశం మధ్యన నెత్తి నేను దేవుని దర్శనం చూస్తుండగా యెరూషలేమునకు ఉత్తర వైపునున్న ఆవరణ ద్వారం దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దింపెను. విగ్రహ, గమనించండి, విగ్రహ స్థానములో నన్ను దింపెను. సో ఐడాలట్రీ అనేది ఆ సమయంలో ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ విగ్రహారాధన అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. సో 8:5 ఏం చూస్తామంటే, వారు ఆరాధనా విధానము విగ్రహాలను ఆరాధించడం అనేది దే క్రాస్ ద లైన్, చాలా దూరం వెళ్ళిపోయారు. ఈ విగ్రహారాధన నిమగ్నమైపోయి ఉన్నారు. 8:5 చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, నరపుత్రుడా ఉత్తర వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తర వైపు తేరి చూచితిని ఉత్తర వైపు బలిపీఠము గుమ్మముల లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. వారు ఆరాధించేది యెహోవా దేవుణ్ణి కాదు, ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుణ్ణి కాదు వారు ఆరాధించేది. మాటలు మాట్లాడలేని, వినలేని, చూపులేని విగ్రహాలను వారు ఆరాధిస్తూ ఉన్నారు. వాట్ ఎ ట్రాజెడీ! ఏ విధంగా కూడా సహాయపడలేనటువంటి విగ్రహాలను వారు ఆరాధిస్తూ ఉన్నారు. నిస్సహాయ పరిస్థితిలో ఉన్న ఈ విగ్రహాలు, బట్ దే ఆర్ వర్షిపింగ్ దీస్ ఐడల్స్, ఈ విగ్రహాలను వారు ఆరాధిస్తూ ఉన్నారు. యెహోవా దేవుణ్ణి ఆరాధించవలసిన ఈ జనులు, ఈ పట్టణపు జనులు ఎవరిని ఆరాధిస్తున్నారు? విగ్రహాలను, ఐడల్స్, మానవుని చేతి ద్వారా తయారు చేయబడిన విగ్రహాలను వారు ఆరాధిస్తూ ఉన్నారు. వాట్ ఎ ఫూలిష్నెస్ దట్ ఇస్! విగ్రహారాధనలో నిమగ్నమైపోయి వారు జీవిస్తున్నారని చెప్పేసి యెహోవా దేవుడు ఎజెకియేలుకు తెలియజేస్తూ ఉన్నాడు. 8:6 చూడండి, అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా వారు చేయు దానిని నీవు చూచున్నావు కదా. గమనించండి ఎంతటి బాధకరమైన విషయం ఇక్కడ చూడండి. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా. గమనించండి, ఈ తట్టు తిరిగినలా వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదవు. నీవు చూస్తున్నది ఉత్తర తట్టు, మరి ఒక ప్రక్కన చూసినట్లయితే అంతకంటే భయంకరమైన కార్యాలను చూస్తావు. నా ప్రజలు, నేను ప్రేమించిన ప్రజలు, నా వారిగా తీసుకున్నటువంటి నా ప్రజలు నన్ను ఆరాధించకుండా విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితుల వారు ఉన్నారో చూడమని చెప్పేసి దేవుడు ఎజెకియేల్ సెలవిస్తూ ఉన్నాడు. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా, ఏ విధంగా పరిశుద్ధ దేవుడు అప్రశుద్ధమైన ప్రాంతంలో నివసించగలడు? హౌ కెన్ హీ లివ్? ఆయన చెప్తున్న మాటలు చూడండి, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇశ్రాయేల్ ఇక్కడ చేయు అత్యధికమైన, నాట్ జస్ట్ నార్మల్ వన్స్, అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా. చాలా నిమగ్నమైపోయి ఉన్నారు, మునిగిపోయి ఉన్నారు వారి విగ్రహారాధనలో. అపరిశుద్ధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. నేను పరిశుద్ధుడు, నేను ఈ ప్రాంతాన్ని వదిలివేసి వెళ్ళిపోనట్లుగా వారు చేస్తూ ఉన్నారు. హౌ కెన్ ఐ లివ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సిన్? గాడ్ కెనాట్ లివ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సిన్ ఆర్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ సిన్ఫుల్ పీపుల్. సో ఈ విగ్రహారాధనలో వారు మునిగిపోయి ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా వారు జీవిస్తున్నారు. సో మనకు అర్థమవుతూ ఉంది, 8:11 చూస్తే దేవుని మహిమ ఎందుకు యెరూషలేం ప్రాంతాన్ని వదిలివేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏం చూస్తున్నాం? విగ్రహారాధన, విగ్రహాలను ఆరాధిస్తున్నారు. మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి విగ్రహాలు ఉంటాయి. దేర్ ఐడల్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన ఐడల్, మన విగ్రహం మనమే కావచ్చు, లేదా మన ఎదుటి వారు కావచ్చు, లేదా ఏదైనా వస్తువు కావచ్చు, ఒక స్పోర్ట్ కావచ్చు, ఒక ఐటెం కావచ్చు, ఒక గ్యాడ్జెట్ కావచ్చు. దేర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ ఐడల్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ వీ మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఆ విగ్రహాన్ని తీసివేయాలి. ఏదో ఒక విధంగా మన జీవితాల్లో విగ్రహాలు ఉన్నాయి. వీ వర్షిప్ దేమ్, మనం ఆ విగ్రహాలను మనం ఆరాధిస్తుంటాము కూడా మనకు తెలియకో తెలుసో సమ్హౌ వీ వర్షిప్ దోస్ ఐడల్స్. మన ఆలోచనలు, మన ఊహలు కూడా ఇట్ కెన్ బికమ్ సెంటర్ ఫర్ వర్షిప్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి తప్ప మనం దేనిని కూడా ఆరాధించకూడదు. ఎవరినైనా కానీ, ఏ వ్యక్తినైనా కానీ, ఏ వస్తువునైనా కానీ ఆరాధించకూడదు. ఇఫ్ యూఆర్ క్రాసింగ్ ద లైన్ దెన్ మేక్ ష్యూర్ దట్ యు సీక్ ఫర్ గివ్నెస్ ఫ్రమ్ గాడ్. ఏదైనా కానీ, ఎవరినైనా కానీ ఆరాధిస్తున్నావేమో గమనించి దేవుని నుంచి క్షమాపణ కోరుకో, బికాస్ వీ విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఐడల్స్. మేక్ ష్యూర్ దట్ దేర్ ఇస్ నో ఐడల్ ఇన్ యువర్ లైఫ్. రెండవ సీన్ మనం ఏం చూస్తామంటే, దట్ ఈస్ ఫ్రమ్ 8-11, 8 నుంచి 11 అధ్యాయాల్లో రెండో ఒక ఎపిసోడ్, మైనర్ ఎపిసోడ్ ఏం చూస్తామంటే, గదుల గురించి, ఆ గదుల్లో ఉన్నటువంటి విగ్రహాలు మరియు అపవిత్రమైనటువంటి జంతువుల గురించి కూడా మనం చూస్తాం. సో చూడండి, 7వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, 8:7, అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. దేర్ వాజ్ అ టనల్, సందు, ఒక టనల్ గోడలో ఉంది, అది ఆయన కనబడింది. 9వ వచనం చూడండి, నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా. ఇక్కడ ఏం చూస్తాడంటే, ఎజికియేలు ఈ 9-10 వచనాల్లో ఆబ్వియస్లీ విగ్రహాలు, అదేవిధంగా అన్క్లీన్ యానిమల్స్, అపరిశుద్ధమైనటువంటి జంతువులు, అదేవిధంగా చాలా క్రూరమైనటువంటి కార్యాలు వారు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆయన ఈ 9-10 వచనాల్లో మనకు తెలియజేస్తూ ఉంటాడు. నేను లోపలికి పోయి చూచితిని, అప్పుడు ప్రాకటి సకల జంతువుల ఆకారములను, జంతువుల ఆకారములను, ఐడల్స్ ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను, మాములు మృగములుగా, హేయమైన మృగముల ఆకారములను అనగా, గమనించండి ఇక్కడ, ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను రాయబడినట్లుగా కనపడెను. ఇశ్రాయేలీయుల యొక్క పాపము అడుగడుగున క్రూరంగా కనపడతా ఉంది. మొదటి ఎపిసోడ్లో 8-11 అధ్యాయాల్లో మొదటి ఎపిసోడ్లో ఏం చూసామంటే, వారు విగ్రహారాధన చేస్తున్నారు. ఆబ్వియస్లీ దట్ ఈస్ రాంగ్. దేవుడు మీరు విగ్రహారాధన చెయ్యొద్దు అని చెప్పి 100 సంవత్సరాలుగా చెబుతున్నాడు. నేను తప్ప మీకు వేరు యొక్క దేవుడు ఉండకూడదు, లేడు, మీరు ఇతర దేవతలను, దేవుళ్ళను ఆరాధించవద్దు అని చెప్పేసి ఇశ్రాయేలు చెప్తా ఉంటే, వారు దేవుడు ఏమైతే చెప్తున్నాడో వాటికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. అందుకే దేవుడు అంటాడు, వీరిని తిరుగుబాటు చేయవారు, రెబెల్యస్ పీపుల్. వారు చేసే పాపం చూడండి, అడుగడుగున పెరుగుతూ ఉంది, అడుగడుగున భయంకరంగా మారిపోతూ ఉంది. విగ్రహాలను ఆరాధించారు మొదటి ఎపిసోడ్లో, 2వ ఎపిసోడ్లో ఏం చూస్తున్నాం, 2వ సీన్లో అనేకమైన జంతువులు రూపాలు ఉన్నవి. అదే కాకుండా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను రాయబడినట్లు కనబడెను. దేవుని యొక్క ఆవేదన ఆయన మనసు మనం గమనించాలి. ఆయన ఎంత బాధపడుతూ ఉన్నాడు, అయ్యో నా బిడ్డలు ఈ విధంగా చేస్తున్నారు, అయ్యో నా బిడ్డలు ఎంత ఘోరంలో మునిగిపోయి ఉన్నారు, ఎంత పాపంలో మునిగిపోయి ఉన్నారు, నేను చేసిన సర్వాన్ని కూడా వారు మర్చిపోయి విగ్రహాల వెంట పరిగెత్తు ఉన్నారే అని చెప్పేసి దేవుడు ఎంత బాధపడి ఉండాలి. 11వ వచనం చూడండి, మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయులు పెద్దలు 70 మంది, వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు ఆ యాకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చక్కని మేఘము వలె ధూప వాసన ఎక్కుచుండెను. ధూపం కూడా వేస్తున్నారట ఈ ఆకారాలకు. ఏ విధంగా దేవుడు వారిని ఇంకా క్షమించి మీకు నిరీక్షణ ఉందని తెలియజేస్తూ ఉన్నాడు ఈ ఆఖరి గ్రంథాల్లో మనం నేర్చుకుంటాం. ఐ డోంట్ అండర్స్టాండ్, ఇంత భయంకరంగా జీవిస్తున్నటువంటి ఈ ప్రజలకు దేవుడే మాకు లేడు, వి డోంట్ హ్యావ్ యెహోవా యాజ్ అవర్ గాడ్, ఈ విగ్రహాలు, ఈ ఆకారాలు మా దేవతలు, మా దేవుళ్ళు అని చెప్పేసి జీవించే ప్రజలు, వారికి ఇంకా దేవుడు ఏ విధంగా తన కృపను చూపిస్తా ఉన్నాడు, నిరీక్షణ ఉందని చెప్పు అని చెప్పేసి దేవుడు చెబుతూ ఉంటాడు ఆఖరి అధ్యాయంలో. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇంత పాపము చేసేటువంటి జనాంగాన్ని దేవుడు ఆవిష్ణు ఎంచుకున్నాడు. దేవుడికి తెలుసు వీరు ఈ విధంగా చేస్తాను, బట్ గాడ్ చోజ్ టు లవ్ దిస్ పీపుల్. ఎందుకు ప్రభువా, ఎందుకు ఈ విధంగా చేయాలి? వేరే రాజ్యాలు లేవా? వేరే జనాంగం లేదా? ఉన్నారు, బట్ గాడ్ చోజ్ దిస్ పీపుల్ యాజ్ హిస్ పీపుల్. ఆయన జనాంగానిగా ఆయన ఎంచుకున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని తన జనాంగం కూడా ఎంచుకున్నాడు. వీఆర్ ద ట్రూ ఇజ్రాయెల్, బోత్ కాంబినేషన్ ఆఫ్ జూయిష్ పీపుల్ అండ్ ది జెంటైల్స్. దేవుని మహిమ వారి మధ్య నుంచి వెళ్ళిపోబోతుంది. గాడ్ ఈస్ షోయింగ్ ద లాస్ట్ మినిట్ డీటెయిల్స్ టు ఎజీకియల్. ఈ విధంగా జరుగుతుంది చూడు, నేను ఎందుకు వెళ్ళిపోబోతున్నాను వారి మధ్య నుంచి, బికాస్ ఆఫ్ ద థింగ్స్ దే ఆర్ డూయింగ్. నేను వారి మధ్య ఏ విధంగా నివసించను, ఈ విధంగా వారి పాపంలో మునిగిపోయి, హౌ కెన్ ఐ లివ్ అమాంగ్ దెమ్, నాపై వారికి గౌరవం లేదు, నేను చేసిన కార్యాలు వారికి గుర్తులేవు, బానిసత్వము నుంచి విడిపించి వారికి ఒక రాజ్యాన్ని నేను ఇచ్చాను, ఒక స్తోమతను తీసుకువచ్చాను. బికాస్ ఓన్లీ ఐ కెన్ డూ దాట్. బట్ దే డోంట్ వాంట్ మీ, వారికి నేను అక్కర్లేదు. వారు ఏర్పరచుకొని వారు నిర్మించుకున్నటువంటి విగ్రహాలే వారికి కావాలి. వారి పాపంలోనే వారు జీవిస్తూ ఉంటారు. సో హౌ కెన్ ఐ లివ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ దెమ్? దట్ ఈస్ వై ఎజీకియల్, అందుకే ఎజీకియల్ నేను వెళ్ళిపోతా ఉన్నాను, ఐఎమ్ లీవింగ్, మై ప్రెజెన్స్ ఇస్ అబౌట్ టు లీవ్. గమనించండి, దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతే ఆ ప్రాంతం పరిస్థితి ఏమవుతుంది? చాలా భయంకరంగా మారిపోతుంది. దేవుని సన్నిధి మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏ విధంగా మారిపోతుంది? గమనించండి, మనం విగ్రహాలను ఆరాధిస్తూ, అంటే మనం ఏర్పరచుకున్న విగ్రహాలు, హూఎవర్ ద మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఐడల్స్. మనం ఆ విగ్రహారాధనలో మునిగిపోయి ఉండి, అంటే ఒక్కోసారి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటారు, అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, డోంట్ వరీ అబౌట్ ఆల్ దట్, నేను చేసేది నాకు బాగా ఇష్టం, సో ఐ విల్ గో ఇన్ దిస్ డైరెక్షన్ ఓన్లీ. గమనించండి, తర్వాత దేవుడా నన్ను ఎందుకు ఆదుకోలేదంటే హీఈస్ నాట్ దేర్, హీఈస్ నాట్ ఇన్ యువర్ లైఫ్, హీఈస్ నాట్ లిస్నింగ్ టు యూ. నీ ప్రార్థన ఆయనకించట్లేదు, ఎందుకంటే హీఈస్ కవర్డ్ అ క్లౌడ్ బిట్వీన్ యువర్ ప్రేయర్స్ అండ్ హిమ్. దేవుని సన్నిధి మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏర్పరచుకున్న విగ్రహాలకు స్థానం ఇవ్వద్దు. Remove all those obstacles. దేవుణ్ణి మాత్రమే మీరు ఆరాధించండి. నాకు ఫలానాది అవసరం, నా ఉద్యోగం నాకు అవసరం, నా కుటుంబం నాకు అవసరం, నా స్నేహితుడు నాకు అవసరం, వీరు నా విగ్రహాలు అంటే దెన్ యూ గోట్ లూజ్ గాడ్ ఫ్రమ్ యూ. ప్రాముఖ్యమైన, yes, we have to have them in lives, but never give the top priority to anything else besides God. దేవుని మహిమ దూరమైపోతే వీ కెనాట్ హ్యాండిల్, వీ కెనాట్ సర్వైవ్ ఎనీథింగ్. చూడండి, యెహోవా దేవుడు ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళడానికి కారణం వారి పాపం, విగ్రహారాధన. అట్లీస్ట్ ఫర్ నౌ వీ నో దట్ ఇట్ ఇస్ ఐడల్స్. మన జీవితాల్లో కూడా విగ్రహాలు ఉంటాయి, గమనించండి. బీ కేర్ఫుల్. దేవుణ్ణి మాత్రమే ఆరాధించండి, నథింగ్ ఎల్స్. వచ్చే వారం ఇదే అధ్యాయం 8-11 అధ్యాయాలు మనం కంటిన్యూ చేద్దాం. వీ హ్యావ్ కపుల్ మోర్ సీన్స్ టు డిస్కస్ ఇన్ చాప్టర్ 8-11. సో దేవుని యొక్క మహిమ యెరూషలేము ప్రాంతాన్ని వదిలివేసి వెళ్ళిపోనుంది. And we will continue in the following week. God bless you.
Thank you for watching Bible Prabodhalu. We are so glad to be a part of this ministry. And it's all because of the grace of our Lord that we are able to continue this ministry. You would find series of today's episode available on our Bible Prabodhalu YouTube channel. So please subscribe to it, share it with all your family and friends, and be a blessing to this ministry. And if you have any prayer requests, you can always call us on the prayer line. Our prayer team will be more than happy to pray for you. And if you have any questions or concerns or any prayer requests, you can always write to us at contact@bibleprabodhalu.org. See you again at the same time on the same channel next week. Till then, keep praying for Bible Prabodhalu. Thank you. God bless you.